Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
నమస్తే అండి, ఇది మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నేను ఆర్జే సుభద్ర, బామ్మగారు ముచ్చట్లు కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. గురువుల పెద్దల ఆశీస్సులతో కొన్ని మంచి విషయాలు మీతో పంచుకుందామనే నా ప్రయత్నం. పాంచజన్యంలోకి ప్రవేశిద్దాం. భక్త ప్రహ్లాద చంద్రికను కొనసాగిస్తాను. కిందటి వారం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి, నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడట. నీకేం వరం కావాలో కోరుకో, ఎందుకంటే అందరి కోరికలు తీర్చేవాడిని నేను. సామాన్యుణ్ణి కాను, ఏ కోరికైనా తీర్చగలను. నేను తీర్చలేని కోరిక అనేది లేదు అన్నట్ట. నరసింహస్వామి మాటలు వింటే మనం ఎలా వినాలి? నా స్వామి మాట్లాడుతున్నాడు అని వినాలి కదా. ఎంత ప్రేమగా చెప్తున్నాడో చూడండి. నేను ప్రీతి చెందకపోతే నా దర్శనమే దొరకదు. అంటే నా దర్శనం మీరు దొరకపుచ్చుకోలేరు, నేను ఇస్తాను అని స్వామి అన్నట్ట. స్వామిని దర్శిస్తానండి అని అనకూడదు. మనం ఆయనను దర్శించలేము, ఆయన మనకు దర్శనం ఇవ్వాలి. నేను ప్రీతి చెందకపోతే, నేను ప్రసన్నుని కాకపోతే నా దర్శనమే దొరకదు. ఇది దుర్లభం. నా అనుగ్రహం, నా దర్శనం కలగడం మహా కష్టం. అది నీకు దొరికింది, దొరికాక విడిచిపెట్టుకోకు. ఏది కావాలో అడిగే, తీర్చేస్తాను. నన్నొక్కసారి చూస్తే మళ్ళీ ఆ జీవికి దేని కొరకు తప్పించకూడదయ్యా అన్నట్ట. సృష్టిలో మనకి ఫలానాది దొరికితే చాలనుకుంటాం, అది దొరికిన తర్వాత చాలనుకుంటామా? మరొకటి మొదలవుతుంది. కానీ నేను కనబడ్డాక మళ్ళీ ఇంకొకటి అవసరం ఉండకూడదు అని చెబుతున్నట్ట. అయితే ఎందుకు ఇలా చెప్తున్నాడు? ప్రహ్లాదుని పరీక్షిస్తున్నాడా? అసలు ఆయన్ని పరీక్షించాలా? ప్రహ్లాదుడు ఎలాంటి వాడో ఆయనకి తెలీదా? ఆయనకు తెలుసు, కానీ అక్కడున్న దేవతలందరికీ తెలియాలి. వాళ్ళకి ప్రహ్లాదుడికి ఉన్న తేడా ఏమిటనేది తెలియ చెప్పాలి. లేకపోతే ఎప్పుడో అప్పుడు మళ్ళీ వాళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్ళి, మేము దేవతలు అంతస్తోత్రం చేస్తే ప్రహ్లాదుడు కాలే ప్రసన్నుడివి కాలేదు, కానీ పిల్లాడొచ్చి ఒక్క నమస్కారం పెడితే తలమై చెయ్యి వేసి అనుగ్రహిస్తావా, ఏమిటయ్యా పిల్లవాడి ప్రత్యేకత అని అడగవచ్చు. కనుక ఇది వాళ్ళకి తెలిసేలా ఇక్కడ చేస్తున్నట్ట. అందుకే ఏది కావాలంటే అది కోరుకో, నేను ఇవ్వలేనిదంటూ లేదయ్యా అన్నట్ట స్వామి. నరసింహస్వామి వారు లోకాలను మోహించేటువంటి వరములు చూపిస్తూ ఆశపెడుతున్న అసురులలో శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు ఒక్కటి కూడా కోరుకోలేదుట. ఎందువల్ల కోరుకోలేదంటే, ఏది కోరుకున్నా అది భక్తి యోగానికి అంతరాయం అవుతుంది కనుక. అంతరాయం అంటే విఘ్నం. నన్ను ఇలా ప్రలోభ పెట్టుకయ్యా అన్నట్ట అని ప్రలో నువ్వు కాని ఇలాగ ప్రలోభ పెడితే నేను కోరికలకు లొంగిపోయే ప్రమాదం ఉంది. రజోగుణ లోపం ఉంటే కోరిక పడుతుంది, ప్రస్తుతానికి అనిపిస్తుంది ఏమీ కోరుకోరండి అని. కానీ రెట్టించి భగవంతుడు అడిగితే అడుగుతున్నాడు కదా అని కోరుకోవాలనిపిస్తుంది. సహజంగా కోరుకునే స్వభావం కలిగిన మా లాంటి వాళ్ళకి ఒకటికి రెండు సార్లు అడిగితే ఏదో కోరుకుంటాం. అందుకని దయచేసి ప్రలోభ పెట్టకు. నువ్వు చెప్పిన కోరికలు నీ దగ్గర కోరుకోవడం కోసమే నేను భక్తి చేస్తే కనుక, ఎవరైనా కోరికలు తీర్చుకోవడం కోసం నీ భక్తులైతే వాడిది మృత్యు భక్తి అనరయ్యా, వాళ్ళది వాణిజ్య భక్తి. వాడు మృత్యుడు కాదు, వ్యాపారస్తుడు. మృత్యుడు అంటే అహంకారం విడిచిపెట్టినటువంటి అనన్య భక్తుడు. నేను వ్యాపారం అయిపోతాను ఏమైనా కోరుకుంటే. అందుకే ధర్మరాజు ద్రౌపది అంటుందిట, నువ్వెప్పుడు కృష్ణుడు ధర్మము అని పట్టుకు కూర్చుంటావయ్యా, అలా ఉంటే కృష్ణుడు నీకేమిచ్చాడు, ధర్మం నీకేమిచ్చింది అని అడిగిందిట. ధర్మరాజు చెప్పట, ఏదో ఇస్తుందని నేను ధర్మం చేయడం లేదు, ఏదో ఇస్తాడని కృష్ణుని పట్టుకోలేదు. కృష్ణుని పట్టుకోవడం, ధర్మాన్ని ఆచరించడం నా స్వభావం. ఇలా మనం అనగలమా? అలా నా స్వభావం అనుకున్నాడు కనుకనే కృష్ణుని విడిచిపెట్టకుండా ఉన్నాడు. పాండవుల్ని కృష్ణుని ఎందుకు విడిచిపెట్టలేదు అంటే ఆ ధర్మరాజు యొక్క స్వభావం చేత అని తెలుసుకోవాలి. అందుకని నేనేమీ అడగను, అయితే ఒక్కటి మాత్రం అడుగుతున్నాను. అడుగు అడుగు అంటున్నావు కాబట్టి ఎప్పటికీ ఏ కోరిక కలగని స్థితి ఇమ్మని కోరుకుంటున్నానయ్యా. ఎందుకంటే ఏ కోరిక లేనివాడే నీలోకి చేరిపోతున్నాడు కనుక అన్నాడు ప్రహ్లాదుడు. నా హృదయంలో ఎప్పటికీ ఎట్టి విషయకామ మొలకెత్తకుండా నన్ను అనుగ్రహించు అని కోరుకున్నాడు. ఇప్పుడు లేదేమో కానీ తర్వాత మళ్ళీ ఏమైనా వస్తాయేమో. మన జీవితం మీద మనకే హామీ లేదు. సాంగత్య దోషాల వల్ల భవిష్యత్తులో ఏం పడతాయో. బ్రతికి ఉన్నాక సంగం అనే తప్పదు. అందుకే హృదయంలో కామపు మొలకలు రాకుండా ఆపు అని కోరుకున్నట్ట. కోరిక తీర్చే వాడికి ఉండే అపేక్ష ఏమిటంటే వాడికి ఏదైనా ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వాడి వల్ల వీడికి ఏదైనా ప్రయోజనం ఉంటుందనే అపేక్ష. కోరుకునేవాడి ధనాపేక్ష, కోరిక తీర్చేవాడికి ప్రయోజనాపేక్ష. ఒక ఆయన తన జేబులో డబ్బులు తీసి వేరొకరికి ఇచ్చాడు. పక్క ఆయన చూసి, ఏమిటయ్యా అంత డబ్బు ఇచ్చేసావు అన్నాడు. ఎప్పటికైనా పనికొస్తాడని అన్నట్ట. ఎందుకు ఇచ్చావంటే పుణ్యం వస్తుందంటారు. ఏది ఆశించకుండా చేస్తానని ఎందుకు చెప్పావంటే, అవతలవాడు ఏది ఆశించకుండా చేసావని వాడిని ననాలను ఆశించావు కదా, నాకు పొగడ్తలంటే గిట్టవు అంటాడు. ఆ పొగిడిన వాడు దానిలో చిన్న మార్పు చేసి పొగడ్తలంతే గిట్టని వాడా అన్నట్టు. దానికి చాలా బాగుంది అన్నట్టు ఈయన. మనకు తెలియకుండానే ఇలాంటివి ఉంటూ ఉంటాయి. మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. నాకు ఒక కోరిక తీర్చడం వల్ల నీకేమి ప్రయోజనం లేదు. కోరిక తీర్చుకోవాలనే ఆశ నాకు లేదు. ఎందుకయ్యా నన్ను ఇబ్బంది పెడతావు అన్నట. స్వామి ఒక్కసారి మందహాసం చేశాడు. దేవతలందరూ సిగ్గుతో తలవంచుకున్నారు. ఇప్పుడు దేవతలు చేసిన స్తోత్రానికి, ప్రహ్లాదుడు చేసిన స్తోత్రానికి తేడా తెలిసింది కదా. చిట్ట చివరిగా ప్రహ్లాదుడు ఒక శ్లోకం చదువుతున్నాడు. అది నృసింహ మంత్రం. నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే. ఇందులో 32 అక్షరాలు ఉన్నాయి. నృసింహస్వామి స్తోత్రమిని ప్రహ్లాదునితో, నీ వంటి ఏకాంత భక్తులు ఇహలోక సుఖాలు కానీ పరలోక సుఖాలు కానీ కోరరు. నన్ను తలుచుకోవడం, నన్ను కీర్తించడం, నన్ను పూజించడం, ఇవే వాళ్ళకి ఆనందం. నా యందు భక్తినే వాళ్ళు కోరుకుంటారు. భక్తే వాళ్లకు ఆనందం. భక్తినే కోరుతారు తప్ప భక్తి వల్ల మరొకటి ఏదో కోరడు. ఇది వాళ్ళ యొక్క స్థితి. భక్తి స్వభావానికి తగ్గట్టే నువ్వు కోరుకున్నావు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ మన్వంతరం పూర్తయ్యే వరకు, ఇది స్వయంభూ మన్వంతరం అని భావిస్తే, నువ్వు ఈ మన్వంతరం పూర్తయ్యే వరకు నువ్వు ఉంటావు. నువ్వు రాజ్యభోగాలు అనుభవిస్తూ ఉండు అని వరం ఇచ్చాట. దీన్ని బట్టి భక్తులు అయిపోతే భోగాలు పోతాయని అనుకోకర్లేదు. ప్రహ్లాదుడికి కూడా చాలా భోగాలు వచ్చేయండి. నృసింహస్వామి ప్రహ్లాదునితో చెప్తున్న మాట, ఈ మన్వంతరం పూర్తయ్యే వరకు నువ్వు నీ తండ్రి తాతల నుంచి నీకు పరంపరాప్రాప్తంగా వస్తున్న రాజ్యభోగములను అనుభవించవు. అయితే ఆ జీవితం ఉన్నంతకాలం కూడా సర్వజీవులలో అంతర్యామిగా ఉన్న నాయందే మనస్సును నిలిపి నా యొక్క కథల్ని ఆస్వాదన చేస్తూ జీవించవు. కనుకనే భోగానుభవం ఉన్నప్పటికీ జీవిత విధానం ఎలా ఉండాలో స్వామి చెప్తున్నాడు. నా కథల్ని ఆస్వాదిస్తూ నా అంతరంగాన్ని నా యందు నువ్వు వాక్యం చేస్తూ ఆనందంగా ఉండు. మన జీవితంలో సుఖము దుఃఖము రెండు అనుభవించాలి. ఇవాళ సుఖం అనుభవిస్తున్నామంటే గత జన్మల్లో చేసిన పుణ్యం వలన సుఖం అనుభవిస్తున్నాం. సుఖం అనుభవిస్తున్నామంటే పుణ్యం తరిగిపోతుందని అర్థంట. దుఃఖం అనుభవిస్తున్నాము అంటే పాపం తరిగిపోతుందని అర్థంట. అయితే పాపపు ఫలమైన దుఃఖం పోవడానికి ఏమి చేయాలి? దుఃఖం పోవడానికి చేయవలసిన ప్రతిక్రియ ఏమిటంటే శాస్త్రవిహిత కర్మాచరణ. సుఖాలు అనుభవిస్తున్నప్పుడు పుణ్యములు క్షయమైపోతాయి, దుఃఖం అనుభవిస్తున్నప్పుడు పాపములు క్షయమవుతాయి. కానీ దుఃఖం అనుభవించడానికి ఎంతమంది సిద్ధం? కుశలముతో పాపాన్ని జయించు అని చెప్పాట. దీనిలో భావం ఏమిటంటే, దుఃఖంతో పాపాన్ని క్షయం చేసుకో అనవచ్చు కదా. కుశలైన పాపం దుఃఖ నివృత్తి కోసం శాస్త్రం చెప్పిన మార్గం ఏవైతే ఉన్నాయో వాటినే పాటించుటియే కుశలముట. దుఃఖ నివృత్తి కోసం శాస్త్రం మార్గం చెప్పింది. ఏమిటా మార్గం అంటే, ధర్మం. భగవంతుణ్ణి పట్టుకుని ధర్మ సాధనలు చేసేవారు ఆ ప్రారంధపు దశ దాటిన వెంటనే తిరిగి నిలబడగలుగుతారు. అందుకే కుశలైన పాపం అని చెప్పట. మోక్షం రావాలంటే పాపము క్షయం కావాలి, పుణ్యము క్షయం కావాలి. కనుక ధర్మబద్ధంగా నీకు లభించే సుఖములను అనుభవిస్తూ శాస్త్రము చెప్పినటువంటి యజ్ఞయాగాది కర్మలు చేస్తూ పాపాలను నశింపచేసుకో. ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా పుణ్యాన్ని తొలగించుకో. తర్వాత ఆయుష్ కూడా తగ్గించుకోవాలి. కానీ దానికి నువ్వేమీ ప్రయత్నం చేయకు. కాలం నీ శరీరాన్ని లాగేసి ఆయుష్ కూడా పూర్తి చేస్తుంది. ఏం పర్వాలేదు, భోగంతో పుణ్యాన్ని క్షయం చేసుకో, కుశలంతో పాపాన్ని క్షయం చేసుకో. కాలం నీ ఆయుష్ని క్షయం చేస్తుంది. మూడు క్షయం అవగానే నాలో లీనమవుతావు అన్నాడు ఇక్కడ. మనం చేస్తున్న పనికి ఎవరో ఏదో జీతం ఇస్తుంటే కూడా మళ్ళీ ఇంకొక రకంగా అన్యాయంగా సంపాదించడం అనేది ఎంత దుర్మార్గమో. శాస్త్రం చెప్పిన పద్ధతి ప్రకారంగా చేసుకోవాలి, కానీ శాస్త్ర విరుద్ధమైన ప్రయత్నాలు చేసామా దుఃఖం పోదు కదా. అందుకు కొత్త పాపమే కొత్త దుఃఖానికి హేతు అవుతుంది. అందుకే శాస్త్రవిహిత కర్మాచరణమే కుశలం. మానవుడు జీవించి ఉన్నంతకాలము తన యొక్క పాపనాశనం కోసం కుశలాన్ని అనుసరించాలి. పుట్టుకు వచ్చిందంటేనే పాపపుణ్యాలు రెండు ఉన్నాయని అర్థం. భక్తి కలిగింది కనుక భగవంతునిపై అనురక్తి ఉంది, కానీ ప్రారంభ కర్మానుభవం క్షయం అవ్వాలి కదా. అప్పటి వరకు ఉంటావు, నీ కర్మ క్షయం అయ్యేంత మన్వంతరం చివరి వరకు ఉంది. నువ్వు ఏం చేయాలంటే శాస్త్రం చెప్పినట్టు కర్మాచరణ చేస్తే దుఃఖాలు పోతాయి. ఇక్కడ ఒక ప్రశ్న కూడా రావచ్చు, ఇన్ని జపాలు తపస్సులు చేస్తున్న వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి ఎందుకు అంటే, దానికి సమాధానంగా శాస్త్రవిహిత కర్మాచరణ చేయడం వలన ప్రారంభవశాత్తు వచ్చే దుఃఖంలో సాధారణ కర్మ పోతుంది. తప్పకుండా అనుభవించాల్సిన తీవ్రమైన ప్రారంభ కర్మ ఉంటే దాని యొక్క తీవ్రత తగ్గుతుంది, దాన్ని తట్టుకునే జ్ఞానం భగవంతుడిస్తాడు. అందుకే ఒక్కొక్కప్పుడు ప్రవాహాలు గట్టిగా వచ్చినప్పుడు కొన్ని చెట్లు కొట్టుకుపోతాయి. మొన్ననే ఉదుహుద్ కూడా చూస్తాం కదా మనం, అలా ఉంగిపోతాయి, మళ్ళీ ప్రవాహం తగ్గగానే తిరిగి లేచి నిలబడతాయి. అలాగే సామాన్యులు ప్రారంభపు ప్రవాహం కొట్టేసినప్పుడు దానితో పాటు ప్రవాహంలో కొట్టుకుపోతారు. శాస్త్రవిహిత కర్మాచరణ చేసేవారు ప్రారంభ ఉద్ధృతి తగ్గగానే లేచి నిలబడి సాధనలో కొనసాగుతారు. ఇంకా నృసింహస్వామి ప్రహ్లాదునితో ఇలా అంటున్నారు, నువ్వు దేవతలు కీర్తిస్తుండగా నాలో చేరుతావని. ఎంత గొప్ప మాట చెప్పాడు, దేవతలు కీర్తిస్తూ ఉండగా అంటే ప్రహ్లాదు నారాయణలో ఐక్యమవుతాడట. నారాయణలో ఐక్యమవడం అంటే దేవతలకు కూడా దొరకనిది అని దీని అర్థం. దేవతలకు లభ్యమవ్వని మోక్షం ఇస్తానని చెప్పేట. ఎవరైతే నువ్వు చేసిన స్తోత్రములతో నన్ను కీర్తిస్తారో, నన్ను కీర్తించిన శరీరం వదిలే సమయంలో నిన్ను నన్ను గుర్తు చేసుకున్నా వాడికి మోక్షం ఇస్తా అని స్వామి అన్నట్ట. నిన్ను నన్ను గుర్తు చేసుకుంటే చాలు అన్నట్ట. రెండు మూడు రోజులుగా వారం రోజులుగా మనం ఎంత ధన్యులం అయ్యాం. కొన్నాళ్ళు ప్రహ్లాదుడి గురించి, కొన్నాళ్ళు నరసింహస్వామి గురించి చెప్పుకుంటూ వాళ్ళని తలుచుకున్నాం కదా. ప్రాణ సమయంలో అనే కాకుండా కాలి అంటే సర్వకాలములు ఎందు అని భావం చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది. స్వామి నిన్ను నన్ను అన్నారు, కానీ నన్ను నిన్ను అనలే చూసారా, ప్రహ్లాదునే ముందు చెప్పారు, తర్వాత తనను చెప్పుకున్నాడు. భాగవతికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో పరిశీలించాలి. మొదట మూడున్నర రోజులు ప్రహ్లాదుని గురించి చెప్పుకున్నాం, తర్వాత నరసింహుడి గురించి చెప్పుకున్నాం. నరసింహ గురించి చెప్తున్నప్పుడు ప్రహ్లాదునే ఆధారంగా తీసుకున్నాం. మొత్తం ఏడు రోజులు మనమందరం కూడా ధన్యులు అయిపోయాం కదా. ప్రహ్లాదుడు ఒక చిన్న వరం కోరుకుంటున్నానయ్యా అన్నట్ట. ఏమిటంటే, మా నాన్న దేవతలందరినీ హింసించడం ఒకటి, నిన్ను నిందించడం ఒకటి, భాగవత అపచారం చేయడం అనే పాపాలు చేశాడయ్యా. పాపాలు చేసిన వాడు దుర్గతులకు పోతాడు, మా నాన్న దుర్గతులకు వెళ్ళకూడదయ్యా. అది నీ నుంచి నేను కోరుకుంటున్న వరం అన్నట్ట. ఎంత అద్భుతమైన మాట, కోరికలేలే అనేవాడికి ఇది కోరిక కాదా? కోరిక కాకపోవడం కాదు ఇది. పుత్రుడైన వాడు తన తల్లిదండ్రుల సద్గతి కోసం కొన్ని కృత్యములు చెయ్యాలి, భగవత్ ప్రార్థనలు చెయ్యాలి. అది కామం కాదు, కర్తవ్యం. తల్లిని తండ్రిని కాదన్నవాడిని ఏ దేవుడు బాగు చేయలేడు. తల్లికి తండ్రికి తద్దినాలు కూడా పెట్టకుండా నేను భక్తుణ్ణి అంటే వాడు భ్రష్టుడు అంటారు, కానీ భక్తుడు అయ్యాడు అనడట. బదిరి వెళ్ళొచ్చాను కదా, అక్కడ బిన్నం పెట్టేస్తాను, ఇంకా తద్దినాలు పెట్టకర్లేదు అంటారు. అక్కడికి వెళ్ళొచ్చినా తద్దినాలు పెట్టాలి, అక్కడికి వెళ్ళి తిరిగి వెనక్కి రాకపోతే అనగా వాడు బిన్నం వాళ్లే పెట్టేసుకున్న వాళ్ళు ఉంటారు. తద్దినాలు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మళ్ళీ కుటుంబాలు పెళ్ళిళ్ళకు వెళ్ళడాలు, శుభ అశుభ దృష్టి ఇవి ఉన్నవాళ్ళు పితృకార్యాలు విధిగా చెయ్యాలి. అంతటి నృసింహుడు ప్రహ్లాదునితో, నీలాంటి భగవతోత్తముడు పుడితే వంశం అంతా తరించిపోతుంది. ప్రతి తల్లి తండ్రి తన ఇంట భక్తుడు పుట్టాలని కోరుకోవాలి. మా పిల్లాడికి భక్తి వచ్చేస్తుందేమిటా అని భయపడిపోయే తల్లిదండ్రులను చూస్తున్నాం, కానీ నీ తండ్రి తన పూర్వపు తరాలతో కలిసి సద్గతిని పొందాడు, ఈ విషయంలో నువ్వు చింతించనక్కర్లేదు అని చెప్పాట. నీవు నా భక్తికి ప్రతిరూపానువి, నా భక్తులకు ప్రతినిధివి, నా భక్తులకు ఆదర్శాన్ని నా భక్తులందరూ నిన్ను నిష్ఠతో అనుసరిద్దురుగాక. నదిలో పడినవాడు సముద్రాన్ని ఎలా చేరుకుంటాడో నీకు భక్తులైన వాడు నన్ను పొంది తీరుతాడు. భక్తికి నీవే ఉదాహరణ. అద్దాన్ని చూసి ముఖాన్ని సరి చేసుకున్నట్లుగా నిన్ను చూసి వారి భక్తిని తీర్చిదిద్దుకోవాలి. ఇది స్వామి ప్రహ్లాదుడికి ఇచ్చిన యోగ్యతాపత్రం. భాగవతోత్తములైన శ్రీ త్యాగరాజస్వామి వారు ప్రహ్లాద భక్తి విజయం అనే గ్రంథాన్ని రచించారు. ప్రహ్లాద చరిత్ర భాగవతం మధ్యలో ఎందుకు పెట్టారంటే భక్తి ఆసక్తి కలవారికి భక్తికి ఆయనే ఉదాహరణ. ప్రహ్లాద నా అవయవమును స్పృశించుడిచే నీ తండ్రి అన్ని విధములుగా అన్ని పాపముల నుండి పవిత్రుడైనాడు. నీ వంటి మంచి పుత్రుని కన్నందువలన ఆయన పుణ్యలోకమును పొందగలడు. ఇలాగని చెప్పి నువ్వు తద్దినాలు పెట్టడం మానేయకు. వాటిని చెయ్యాలి సుమా, అన్నీ జాగ్రత్తగా చేయాలి. వాడు ముక్తి పొందారా లేనా అదే నీకు అనవసరం. వాళ్ల వల్ల పుట్టిన ఈ దేహం ఉన్నంతకాలం వాళ్ళను ఉద్దేశించి పితృకర్మలు చెయ్యవలసింది. ఇది స్వామి చెప్పినటువంటి ధర్మం. భాగవతంలో ఇది కూడా పట్టుకోవాలి. అనవసరమైతే ఇవన్నీ చెప్పరు కదా. నీ తండ్రి నా స్పర్శ పొందిన మహాత్ముడు కనుక తప్పకుండా తరిస్తాడు. నిన్ను పై పైన స్పర్శించాను, మీ నాన్నని లోపల కూడా స్పర్శించానయ్యా. ఆయన ఎప్పుడో సద్గతి పొందాడు, అందుకే నీకు చెప్తున్నాను. మీ నాన్న ఏ సింహాసనం మీద కూర్చున్నాడో ఆ సింహాసనంపై ఉంటూ నీ తండ్రి యొక్క రాజ్యాధికారమును కూడా నీవు చేపట్టుము. మనస్సును నాయందే గట్టిగా నిలిపి నేనే పరమలక్ష్యముగా గలవాడై వేదవేత్తల బోధనను ఉల్లంఘించకుండా కర్మలను చేయుము. ఇదే నృసింహ గీత. అయితే ఇవన్నీ మనకు కూడా చెప్పినట్టే కదండి. ప్రముఖ పాలనలో పిండం పెడితే అటు పమ్మల కర్మలు చేయకలేదని ఎవరైనా అంటే అక్కడ పెట్టడం మానేయమని శాస్త్రం చెబుతోంది. బతికి ఉన్నంతకాలం పితృకర్మలు చెయ్యాలి. అక్కడ పెడితే పితృలకు సద్గతి కలుగుతుంది తప్ప వాటిని మానేయి రాదు. తెలిసి తెలియని శాస్త్రజ్ఞానాల వల్ల వచ్చిన బాధ ఇదంతా. ప్రహ్లాదుడు తన తండ్రి సద్గతి తండ్రి యొక్క సద్గతి కోసం స్వామిని ప్రార్థించాడు. అంతేగాని ఎలాగో నరసింహస్వామి చేతిలోనే చనిపోయాడుగా, ముక్తి పొందేసి ఉంటాడు అని అనుకోలేదు. పుత్రుడిగా అది తన ధర్మం. అలా అన్న వెంటనే నృసింహస్వామి నీ తండ్రికి ఇంకా పాపమా అంటున్నాడు, నిన్ను కన్నప్పుడే ఆయనకి పాపాలన్నీ పోయాయి అన్నాడు స్వామి. దీనితో ప్రహ్లాద గీత నృసింహ గీతాలు పూర్తయ్యాయి. ఇప్పుడు నృసింహస్వామి తత్వంలో గతంలో చెప్పకుండా విడిచిపెట్టిన రెండు మూడు రహస్యాలు కూడా చెప్పుకుందాం. నృసింహావతారం, సంధ్యావతారం అని చెప్పుకున్నాం. వాత్సల్యావతారం, అభయావతారం, అద్భుత అవతారం, దైత్య మర్దనావతారం అని గతంలో చెప్పుకున్నాం కదా. వీటి పైన పేర్కొన్న వాటికి సజ్జోజా అవతారము అని మరొకటి కలుపుకోవచ్చు. ఈ వారం ఇంతవరకే చెప్పుకుందాం, వచ్చే వారం దీనిని కొనసాగిస్తాను.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
బామ్మగారు ముచ్చట్లు కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రెండవ భాగంలో భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. అంతతే కథయిష్యామి దివ్యాహాత్మ విభూతయః ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. అహమాత్మా గుణాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుదామస్మి నక్షత్రాణామహం శిశీ. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః. ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరిణామహం. పురోధసాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. అర్థం, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఇలా పలుకుతున్నాడు. అర్జున, నా యొక్క దివ్య విభూతుల విస్తృతి అంతమే లేదు, వాటిలో ప్రధానమైన కొన్నింటిని మాత్రము నీకు ఇప్పుడు తెలిపెదను. అర్జున, సమస్త ప్రాణుల యందున్న ఆత్మను నేనే. సకల ప్రాణుల ఆదియు మధ్యయు అంతము నేనే. ద్వాదశాదిత్యులలో విష్ణువును నేను, జ్యోతిర్మయులలో నేను సూర్యుడును, 49 మంది వాయుదేవతలలో మరీచిని నేను, నక్షత్రములో రాజైన చంద్రుడను నేను, వేదములలో నేను సమవేదమును, దేవతలలో ఇంద్రుడను నేను, ఇంద్రియములలో నేను మనస్సును, ప్రాణులలో చైతన్యమును నేను, ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను, యక్షరాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను, అష్టవసువులలో అగ్నిని నేను, పర్వతములలో సుమేరు పర్వతమును నేను, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేను, సేనాధిపతులలో కుమారస్వామిని, జలాశయములలో నేను సాగరుడను. వివరణ: జగత్తంతయు భగవత్ స్వరూపమే. వస్తువులన్నీ సాధారణముగా ఆయన విభూతులే, కానీ అవి అన్నీను దివ్య విభూతులు కావు. భగవంతుని తేజస్సు, బలము, విద్య, ఐశ్వర్యము, కాంతి, శక్తి మొదలగు వాటి విశేష వికాసములతో కూడిన ప్రాణులు, పదార్థములు దివ్య విభూతులు అనవచ్చును. అట్టివి అనంతములని భగవానుడే చెప్పెను. అర్జునునితో ఇలా చెప్తున్నాడు: సర్వభూతాశయస్థితనగా సమస్త ప్రాణుల హృదయములందు ఉండు చైతన్యమును ఆత్మయందరు, అది పరమాత్మ యొక్క అంశగావున ఆ ఆత్మను నేనే అని చెప్పాను. ప్రాణులన్నీయు భగవంతుని నుండియే ఉత్పన్నములై అతనియందే స్థితమయ్యుండి ప్రళయకాలమున అతనియందే లీనమగును. ఈ జీవాత్మయే ప్రత్యేగాత్మ. అదితిపుత్రుడైన ద్వాదశాదిత్యుల పేర్లు దాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వాన్, పూష, సవితత్వష్ణ, విష్ణు. వీరిలో విష్ణువు శ్రేష్ఠుడు. భగవానుడు ఈ విష్ణువును తన స్వరూపముగా పేర్కొనను. సూర్యుడు, చంద్రుడు, తారకలు, మెరుపులు, అగ్ని, జ్యోతిర్మయులు, వారిలో సూర్యుని తన స్వరూపముగా భగవానుడు పేర్కొనను. దితి గర్భములని 49 మంది మరుత్తులు పుట్టిరి. వీరు వాయుదేవతలను బడిరి. మరీచి వీరందరి తేజస్సుకు ప్రతీకము. మరీచి తన స్వరూపమని భగవానుడు చెప్పెను. అశ్విని మొదలగు 27 నక్షత్రములకు అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడు తన స్వరూపమే అని భగవానుడు చెప్పెను. సామవేదం అతి మధురమైనది, సంగీతమయమైనది, రమణీయమైన శృతులతో కూడి ఉన్నది. ఋగ్వేదసారమంతా గానరూపమును ఉన్నది. అందుకే వేదములలో సామవేదము తానుగా భగవానుడు చెప్పెను. ఇంద్రుడు దేవతలను శాసించి రాజు, అందుకు అతడు తన స్వరూపమని భగవానుడు చెప్పెను. దశేంద్రియములకు అధినేత మనస్సు, అది మానవుని సన్మార్గములో నడిపించి ఉద్ధరించగలదు, లేదా ఇంద్రియములతో కూడి విషయభోగాలను పెంచి పతనమూ చేయగలదు. మనస్సు నా స్వరూపమే అని భగవానుడు చెప్పెను. చైతన్యమే భగవంతుని యొక్క దివ్యశక్తి. ఆ చైతన్యశక్తి వలన జడమైన శరీరములు పనిచేస్తున్నవి. చైతన్యము లేకపోతే చలనముండదు, జీవముండదు. దానినే తన స్వరూపముగా భగవంతుడు పేర్కొనెను. ఏకాదశ రుద్రులు హరుడు, బహురూపుడు, త్రయంబకుడు, అపరాజితుడు, ఉషాకపి, శంభువు, కపర్ది, రైవతుడు, మృగవ్యాధుడు, శర్వుడు, కపాలి అనువారు. వీరిలో శంభువు శంకరుడు, అందరికీ అధీశ్వరుడు, అతడు కళ్యాణకరుడు. రుద్రులందరూ శంకర రూపులే. భగవానుడు శంకరుని తానుగానే పేర్కొనను. కుబేరుడు యక్షరాజులకు రాజు. రావణుని సవతి సోదరుడు. బ్రహ్మవర్మను ధనాధ్యక్షుడై లోకపాలుడయ్యను. ఇతరుని భగవానుడు తానుగానే పేర్కొనను. అష్టవసువులు ధరుడు, ధ్రువుడు, సోముడు, అహస్సు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనివారు. వీరిలో అనలుడు అగ్ని, వసువులకు రాజు. దేవతలకు హోమ హవిస్సులను అందించు వాహకుడు. భగవానుని ముఖముగా భావింపబడివాడు. దృష్టిదేవత, అతడు తన స్వరూపమే అని భగవానుడు పేర్కొనను. సుమేరు పర్వతము సప్తద్వీపముల నక్షత్రములకు కేంద్రము. సువర్ణ రత్నమయం సూర్యచంద్రుడు ప్రదక్షిణము చేయి పర్వతము అనేక శిఖరములు కలది. దేవతల విహారస్థలము మేరువు కూడా నేనే అన్నాడు భగవానుడు. పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేను, సేనాధిపతులలో కుమారస్వామిని, జలాశయములలో సాగరులను కూడా చెప్పాడు. బృహస్పతి దేవతల యొక్క పురోహితుడు, ఇంద్రుని గురువు, వామనమూర్తికి కూడా గురువే, మిక్కిలి ప్రతిభావంతుడు, గొప్ప విద్వాంసుడు. స్కందుడు శివుని పుత్రుడు, దేవతలకు సేనాధిపతి. సాగరమనగా అన్ని సముద్రముల సమిష్టి రూపమని భావించాలి. వీరందరూ తన స్వరూపమే అని కూడా చెప్పాను. ఈ శ్లోకాల్లో కూడా కొంత గూఢార్థం ఉంది. పురోహితుడు అంటే ముందు ఉంచబడినవాడు, ఏ పని సంకల్పించినా ముందు ఉండవలసింది బుద్ధి. అది బుద్ధి బృహస్పతికి అంటారు, బృహస్పతియే అంటారు, బుద్ధి విశేషమే అంటారు. స్కందము అంటే శరీరమే. శరీరములోని 702 కోట్ల జీవ కణములను సేనాధిపతి వలె రక్షించేవాడు భగవంతుడే. సరస అనగా రసముతో కూడి ఉన్న ఇంద్రియ విషయములు. సాగరమనగా గరము అంటే విషముతో కూడి ఉన్నట్లు. విషయభోగములు చివరకు విషము వలె విషమిస్తాయి. మానవుని విచ్చలవిడితనాన్ని అరికట్టడానికి భగవద్భక్తియే విషము వంటి విరుగుడు. సంసార సాగరాన్ని దాటింపగలవాడు భగవంతుడే. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.